మొదటి పేతురు వ్రాసిన పత్రిక, మొదటి పేతురు వ్రాసిన పత్రిక 1:13-24. మొదటి పేతురు వ్రాసిన పత్రిక 1:13-24 వరకు చదువుతున్నాను. దయచేసి మీరందరూ చూడాలని కోరుతున్నాను. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారైయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. నీ సత్య వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మాతో మాట్లాడండి, నీ వాక్యమే మాకు కేంద్రస్థానం. మేమందరూ నీ దగ్గరకు వచ్చాం మా తండ్రి. మీరే మాతో మాట్లాడండి, ఉదయకాల సమయంలో మా హృదయాలను తెరవండి, మా మనసుల్ని తెరవండి. ప్రభా, నిన్ను, నీ మహిమను, నీ సన్నిధానాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. ప్రభా, మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు గారు ఈ పత్రిక రాశారు ఎవరికి అనంటే, 1:2 ఉంటుంది. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియాను దేశములు యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు. అయితే చాలా మంది ఎప్పుడైతే యెరూషలేము నుంచి హింసను బట్టి చెదిరిపోయారో, రెండు మూడు దఫాలుగా చాలా దఫాలుగా చెదిరిపోయారు. ఎందుకంటే హింస ఎక్కువైపోతున్న కొద్ది వేరే చోటుకి వెళ్ళారు, చాలా చోట్ల అన్య దేశాలకు వెళ్ళారు. దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా చక్కగా సువార్త ప్రకటించారు, సంఘాలు కూడా ఆరంభించబడ్డాయి, అక్కడ కూడా వీళ్ళు కూడుకుంటున్నారు, చక్కగా ఉంది. కానీ యెరూషలేము నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉంటే వేరే ప్రాంతాల్లో కూడా సమస్యలు వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినందుకు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినందుకు కొట్టడం, తిట్టడం, అవమానించడం, దూరంగా పెట్టడం, జాబులో నుంచి తీసివేయటం, రకరకాలుగా టార్చర్స్ అప్పుడు కూడా ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడే ఉన్నాయేమో, కాదు, అంతకు ముందే ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. ఈ లోకంలో పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి దేవుని పిల్లలకి శ్రమే. అయితే ఈ మొదటి అధ్యాయం మొదటి నుంచి మనం 12 వచనాల వరకు చివరి సోమవారం చూసాము. వాళ్ళు శ్రమల్లో ఉంటే ఆయనే ఆదరిస్తున్నాడు. ఎలా ఆదరిస్తున్నాడు అంటే, ఆనందించండి, మీకు ఎలాంటి నిరీక్షణ కలిగిందో, ఎలాంటి నిత్య జీవం వచ్చిందో మీకు తెలుసు కదా. పరలోకం గురించి చెప్తూ వాళ్ళని ఆదరిస్తున్నాడు. నిజంగా మన జీవితాల్లో కూడా ఆదరణ కలగాలంటే నిత్య జీవితాన్ని గురించి ఆలోచించాలి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని గురించి ఆలోచించాలి, దేవుడు వేసిన ప్రణాళికనే ఎంత గొప్పదో ఆలోచించాలి. అవి చూస్తేనే, అవి వాటి గురించి ఆలోచిస్తేనే మనకు ఆదరణ. ఈ లోకంలో ఎన్ని డబ్బులు వచ్చినా, ఎంత సంపద ఉన్నా, ఎంత తెలివి జ్ఞానం ఉన్నా, అవి మనల్ని ఆదరించలేవు. కాబట్టి పేతురు గారు 5 ప్రాంతాల్లో చెదిరి ఉన్న వ్యక్తుల్ని మొట్టమొదట ఆదరిస్తున్నాడు ఆ శ్రమలను బట్టి. అయితే ఇక్కడ ముందు ఒక పాయింట్ చూసాం, అదేంటంటే శ్రమలు తప్పవు క్రైస్తవులకి, కానీ అందులోనే ఆనందించాలి. శ్రమలు లేకుండా నేను ఆనందిస్తే, శ్రమలన్నీ పోయిన తర్వాత, దుఃఖాలన్నీ కష్టాలన్నీ పోయిన తర్వాత నేను చక్కగా ఆనందంగా ఉంటానని అనుకుంటాం, కాదు. క్రైస్తవ జీవితం అది కానీ కాదు. కష్టాల్లోనే, నష్టాల్లోనే, ఇబ్బందుల్లోనే, ఇరుకుల్లోనే అందరూ సువార్త విషయంలో, యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఎదిరిస్తున్నప్పుడే ఆనందించటం నేర్చుకోవాలి అని పేతురు గారు చెప్పినట్టుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ మాట అన్నారు మత్తయి సువార్త 5 అధ్యాయంలో, మిమ్మల్ని ఎవరైనా నా నామం పేరిట కొడితే తిడితే ఆనందించండి అని అన్నారు. అయితే అబద్ధ బోధకులైన వాళ్ళు ఏం చేస్తారంటే, మీ కష్టాలన్నీ, మీ కన్నీళ్ళన్నీ తొలగిపోతాయి, మీకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇక మీ దుఃఖ దినములు సమాప్తమైన, ఇక మీకు ఏముండదు, ఇబ్బందులు అంతా చక్కగా జరిగిపోతుంది అని చెప్తారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ గ్రంథం చదివినా అసలు శ్రమలు లేకుండా లేవు. శ్రమలు అనేటివి మన జీవితానికి అవి పరీక్షలంట. ఆ పరీక్షల్లో ఆ అగ్నిలో నుంచి మనల్ని తీసినప్పుడు శుద్ధ సువర్ణంగా మార్చి పరలోకానికి తీసుకెళ్తాడంట. అది ప్రాసెస్ ఆయన, అది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడున్నా వస్తుంది, ఇక్కడ ఉంటే పర్లేదు, ఇక్కడ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది, మనం వేరే ప్రాంతానికి వెళ్దామంటే అక్కడ కూడా ఉంటాయి, అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి. అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే, మీకేం కష్టాలు ఉండవు, ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినందుకు, యేసుక్రీస్తు ప్రభు వారి స్వార్థ చెప్తున్నప్పుడు ఎవరు మనల్ని అంగీకరించరు, ఆయన కోసం జీవిస్తున్నప్పుడు. ఎందుకనంటే సొంత వాళ్లే మనల్ని అవమానపరుస్తారు. అంతెందుకు, సంఘంలో సేవకులైన వాళ్లే, విశ్వాసులైన వాళ్లే మనల్ని తృణీకరిస్తారు. ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు సంఘంలో నుంచి కూడా వ్యతిరేకతలు వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన నోటితో అన్నారు, నన్ను తిట్టారు కాబట్టి మిమ్మల్ని తిడతారు, దూషిస్తారు. నన్ను కొట్టారు కాబట్టి మిమ్మల్ని కూడా కొడతారు. నన్ను చంపారు కాబట్టి మిమ్మల్ని కూడా చంపచ్చు. ఎందుకనంటే నన్ను అంగీకరించారు కాబట్టి నా నామం నిమిత్తం మీకు ఇవన్నీ చేస్తారు అని ఆల్రెడీ చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మనం చాలాసార్లు దుర్బోధల విషయంలో కానీ మనం చాలా సింపతైజ్డ్గా అయిపోయి వాటికి క్లింగ్ అయిపోతూ ఉంటాం, వాటికి వాటి వైపు ఆకర్షితులు అవుతూ ఉంటాం. కానీ తప్పు. శ్రమల్లో ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. అదే మన సజీవమైన నిరీక్షణ, అదే మన నిరీక్షణ, అదే మనకు దొరికే నిత్యజీవానికంటే ముందు ఇది ఎన్ని దినాలు, అసలు కొన్ని దినాలు మాత్రమే అని ఆదరించుకోవాలి అని ఇక్కడ వరకు చెప్పాడు. తర్వాత వెంటనే కొంచెము ఆయన వేరే విషయాలుగా మాట్లాడుతున్నట్టుగా ఉంటది. 13వ వచనం నుంచి 24వ వచనం వరకు ఏమంటాడంటే, కాబట్టి ఇవన్నీ చేశాను కాబట్టి, ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి, అంటే వాళ్ళు శ్రమల్లో ఉన్నారు కాబట్టి నిత్య జీవితాన్ని, దాన్ని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ప్రణాళిక వేసుకుని పరిశుద్ధాత్మ దేవుని కుమారుని ఎలా ఉపయోగించుకున్నాడు, ప్రవక్తలు వీటిని గురించి ప్రవచించారు, దేవదూతలు తొంగి చూడాలనుకున్నారు, ఇవన్నీ చెప్తూ కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ప్రస్తుతం శ్రమంలో ఆనందించమన్నాడు, ఇలా జరుగుతున్నాయని చెప్పిన తర్వాత, కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. మనస్సు అను నడుము కట్టుకొని అనంటే రెడీగా ఉండాలని, అలర్ట్గా నిబ్బరమైన బుద్ధి గలవారి, అలర్ట్ తర్వాత సోబర్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. అయితే అలర్ట్గా ఉండాలి. చాలాసార్లు అంటే ఈ పదాన్ని ఉపయోగిస్తూ రెండు పదాలు ఉపయోగించిన తర్వాత ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు వస్తున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి, ఆయన ప్రత్యక్షం అవుతాడు. అయితే అప్పుడు మనకు కృపను తీసుకొని వస్తాడంట. కాబట్టి ఏం చేయాలి, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. మన జీవితంలో ప్రతి అణువున నిరీక్షణ కనిపించాలంట, నిరీక్షణ, హోప్. నేను ఒకరోజు నా దేవుడు వస్తాడు, నా ప్రభు వస్తారు నన్ను తీసుకెళ్ళడానికి, నేను పరలోకానికి వెళ్తాను, అయితే ఆయన నాకు నా మీద కృప చూపించి నన్ను తీసుకెళ్తాడు, తను మహిమ శరీరంతో నన్ను మార్చి నన్ను తీసుకెళ్తాడు అనే నిరీక్షణతోనే బతకాలంటాం. అంటే ప్రతిసారి ఎలా ఆలోచిస్తాము అని అంటే అది ఎలా ఆలోచిస్తాం ప్రతిసారి? ప్రతిదానికి పరలోకం గురించి ఆలోచించాలా? నిత్య జీవము, ఆయన ఇచ్చిన రక్షణ, ఆ నిరీక్షణ కోసం, ఆయన ప్రణాళిక కోసం, ఆయన వేసుకున్న ప్రణాళిక, ఇప్పుడు ఇదే ఆలోచించాలా? అవును, అదే ఆలోచించాలి. బస్ స్టాండ్ లో ఎవరైనా కూర్చున్న వాళ్ళు, బస్ స్టాండ్లో ఎవరైనా కూర్చుంటే వాళ్ళ మనసంతా ఎక్కడుంటుంది? మనకు తెలుసు కదండి, వాళ్ళ మనసంతా బస్సు మీద, వాళ్ళ ఇంటి మీద ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి ఇంటికి. బస్ స్టాండ్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఎన్ని పనులు ఉన్నా కూడా బస్సు కోసం వెయిట్ చేస్తారు, ఇంటికి వెళ్ళాలని వెయిట్ చేస్తారు. అల్టిమేట్ ఇదే, ఇది తప్పించి ఇంకోటి లేదు. మరి మనం యాత్రికులము అనంటే మన నిరీక్షణ, దేవుని యొక్క ప్రణాళిక, మనల్ని రక్షించుకున్న విధానము, మనకు కలిగే నిత్య జీవము, మనకు కలిగే మహిమ, ఆయన తీసుకొచ్చే కృప, మన మీద చాలా ఫేవర్ చూపిస్తారంట, చాలా అనుగ్రహాన్ని కుమ్మరించి తీసుకెళ్తారంట. అంటే మనం యోగ్యులం కాదు తీసుకెళ్ళడానికి, కానీ మనం రక్షించబడ్డాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఆయన కృప చూపించి మన మీద తీసుకొని వెళ్తాడంట. అందుకని ఏం చేయాలి అని అంటున్నాడంటే, మన ఆలోచనలను నియంత్రణలో పెట్టుకోవాలి, మనల్ని మనం అలర్ట్ గా ఉంచుకోవాలి, మన మనసుల నడుము కట్టుకోవటం. అంటే ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటారు? లూజ్ గా బట్టలు తొడుక్కోరు, తర్వాత నిద్రపోరు, చాలా డల్ గా ఉండరు, చాలా అలర్ట్ గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, చాలా ఎంథూజియాస్టిక్ గా ఉంటారు, చాలా టెన్షన్ గా ఉంటారు, బీ రెడీ అన్నట్టుగా ఉంటారు. అయితే కాబట్టి మీ ఏం చేయాలి? నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. ఎందుకనంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలి అనంటే అది దేవునికే సాధ్యము, కానీ మన బాధ్యత ఏంటి అని ఆలోచిస్తే మనం అలర్ట్ గా ఉండి ఆయన ఎప్పుడు వస్తున్నాడు అని కనిపెట్టుకొని ఆ నిరీక్షణ కలిగి ఉండాలంట. మనం ఉద్యోగం చేస్తున్నా కూడా, సేవ చేస్తున్నా కూడా, చదువుతున్నా కూడా, ఏ పని చేసుకునే వాళ్ళైనా సరే, విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే, వాళ్ళు ఇలాంటి నిరీక్షణతోటి, సంపూర్ణమైన నిరీక్షణ, హృదయం నిండా ఇదే పెట్టుకొని ఉండాలంట, అలర్ట్ గా జీవించాలంట, మనస్సు అంత అలర్ట్ గా ఉండాలంట. నేను చాలా సార్లు గుర్తు చేశాను, మీకు గుర్తుందో లేదో, బిల్లీ గ్రహం గారు వాళ్ళ తల్లిగారు ఉదయాన్నే లేచినప్పుడు ఎప్పుడు ఉదయాన్నే 5 గంటలకు 4 గంటలకు లేచేది ఆవిడ. లేచినప్పుడల్లా ఏమనేదంటే, ఉదయం లేవగానే, ప్రభా ఇప్పుడు ఈరోజు వస్తారా మీరు అని ఆనందంగా అడిగేదంట. ప్రభా ఈరోజు వస్తున్నారా మీరు, ఈరోజు వచ్చేస్తారా అంటే ఎంత ఎంథూజియాస్టిక్ గా, ఎంత ఆనందంతో, సంతోషంతో ప్రభువారు ఈరోజు వచ్చేస్తున్నారు అని ఎదురు చూడటం, అడగటం, ఆనందించటం, ఈరోజు వచ్చేస్తానని తీసుకెళ్లిపోతాడు, ఇంకా నాకు ఈ లోకంతో పని లేదు. అలాంటి సంపూర్ణమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అయితే మళ్ళీ వెంటనే ఏమంటారంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ రెండు వచనాల్లో మరి అలర్ట్ గా ఉండి యుద్ధానికి వెళ్లే వాళ్ళు ఎలా అయితే రెడీగా ఉంటారో, మన ఆలోచనల్ని మన మనసుని అలర్ట్ గా చాలా కాపుదలతో అదే నిరీక్షణతో ఆయన వస్తున్నాడు నన్ను తీసుకెళ్తాడు అనే ఆశతో బతకాలంట. అయితే అలా బతికేటప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినందుకు. వీళ్ళు ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటిస్తున్నందుకు, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం జీవిస్తున్నందుకు. వాళ్ళు హింస పొందేది ఈ ప్రదేశాల్లో చెదిరి ఉన్న వాళ్ళు. అయితే ఏమంటున్నారంటే వాళ్ళకు గుర్తు చేస్తున్నారు, నేను పరిశుద్ధుడని ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా, కానీ పరిశుద్ధంగా ఉండాలి. అయితే చాలా మినిస్ట్రీ చేయవచ్చు మీరు, చాలా ఏమంటారు దేవుణ్ణి అంగీకరించి చక్కగా దేవుని కోసం జీవిస్తుండొచ్చు, కానీ అంతవరకు పరిశుద్ధంగా నమ్మకంగా జీవించాల్సిందే అని వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆదరణ మాటలు చెప్పాడు, తర్వాత హెచ్చరిక. అది ఎవరికైనా అది సరిపోయే మాట, ఎందుకంటే స్వయంగా దేవుడే అన్నాడు ఆ మాటని. స్వయంగా దేవుడే అన్నాడు లేవి కాండము 11:45 44-45 ఈ మాటలు ఉంటాయి. తర్వాత 19:2 అలాగే లేవి కాండంలో చాలా చోట్ల ఈ విషయాలు చెప్పాడు, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆ మాటను గుర్తు చేస్తున్నాడు. ఎందుకనంటే పరిశుద్ధత అనంటే మోరల్ ప్యూరిటీ అని అనుకుంటాము, కరెక్ట్ అవును. కానీ అసలు పరిశుద్ధతకు అర్థం ఏంటంటే, పరిశుద్ధత అనే పదానికి అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటం, యు ఆర్ ద స్పెషల్. అంటే దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుడు లాంటి వారు ఇంకొకరు ఉండరంట, ఉండలేరు, ఉండబోరు దాని అర్థం. ఆయన పరిశుద్ధుడు అనంటే ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు, అసలు ఆయనలాగా ప్రవర్తించే వాళ్ళు, ఆయనలాగా ఆలోచించే వాళ్ళు, ఆయనలాగా జీవించే వాళ్ళు, ఆయనలాగా మాట్లాడే వాళ్ళు ఇంకొకరు ఉండరు, లేరు. దాన్ని పరిశుద్ధత అని అంటాం. అందుకనే మనల్ని ఏమన్నాడంటే ప్రభువారు, మిమ్మల్ని లోకంలో నుంచి ప్రత్యేకపరచుకున్న సెట్ అపార్ట్, నేను మిమ్మల్ని పవిత్ర పరిచాను అని అంటే దాని అర్థం ఏంటంటే మన పాపాలని క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే స్పెషల్ గా ఆయనలాగా ఎవ్వరు ఉండరో అలాగా ఆయనే ఉంటున్నాడంటే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటంటే అది, మీరు కూడా నాలాగే ఉండాలి, నేను ఎలా ఉన్నానో మీరు నాలానే ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది మనకు ఆప్షన్ కాదు, నా వల్ల అవుతూ ఉంటా లేకపోతే లేదు ట్రై చేస్తా చూద్దాం, అది ఇది ఆప్షన్ కాదు. అది పాత నిబంధనలో ఉంది, అక్కడ ఆజ్ఞనే, అది ఇక్కడ కూడా ఆజ్ఞనే. ఎందుకు, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉన్నారు అని అన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. మన బిహేవియర్లో, మన ఆలోచనలో, మన మాటల్లో, మన చూపులు, మన తలంపులు, మన వ్యవహారాల అన్నింటిలో దేవునికి ప్రథమ స్థానం, అంటే ప్రత్యేకంగా జీవించగలగాలి దేవుని కోసం. దాన్నే పరిశుద్ధత అని అంటాం. ఎందుకు అని అంటే, వేరే వాళ్ళలాగా ఎందుకు జీవించకూడదు? మనం ఏమనుకుంటామంటే, ఈయనలా ఉంటే బాగుంటుంది, ఆయనలా ఉంటే బాగుంటుంది, ఈయనలాగా ఈయన బాగుంటాడు, ఈయనలాగా జీవిస్తే చాలు ఇంకా నా జీవితానికి, ఇలాగ అయిపోతే, ఇలా సక్సెస్ఫుల్గా ఎదిగిపోతే, ఇలాగ నేను మంచిగా జీవిస్తే నాకు బాగుంటుంది, నాకు నేను ఫేమస్ అయిపోతాను, లేకపోతే నాకు ఆనందం వస్తుంది, మా అమ్మ నాన్నకి గౌరవం వస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది అని అనుకుంటాం మనం. కానీ దేవుడిచ్చిన స్టేట్మెంటు, ఆయన ఆజ్ఞ చాలా క్లియర్గా ఉంది. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. అసలు దేవుడు మనల్ని తయారు చేసుకున్నప్పుడు వేరే ఎవరో పోలికలో తయారు చేసుకోలేదు, తయారు చేయలేదు. ఆయన తన సొంత పోలిక స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నారు. కాబట్టి ఆ పోలికలోనే ఉండాలి తప్ప, నేను వేరే వాళ్ళ పోలికలో ఉంటాను, వాళ్ళు బాగా నచ్చారు అని అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టు. మనల్ని ఎవరైతే సృష్టించారో, ఏ ప్రభు అయితే సృష్టించాడో, ఆ ప్రభు తన సొంత పోలికలో, తన రూపంలో మనల్ని తయారు చేస్తే నువ్వు అలానే ఉండాలి తప్ప, ఇక వేరే వాళ్ళలాగా ఉంటాను, అతనిలాగా ఉంటాను, వాళ్ళంతా మనుషులే. కాబట్టి దేవుడు అల్టిమేట్ గోల్ను సెట్ చేశాడు, అంటే అల్టిమేట్ స్టాండర్డ్ని దేవుడు సెట్ చేశాడు. నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు నాలాగా ఉండాలి. అన్ని విషయాల్లో ఉండాలంట. అంటే మీరు శ్రమ పడుతున్నారు, మీరు చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, మిమ్మల్ని ఆదరిస్తున్నాను, మీరు ఆనందించాలి దాంట్లో, కానీ ఆ సమయంలో కూడా పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ అయ్యే, ఆ పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని హెచ్చరిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువారి కోసం జీవిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి మినిస్ట్రీ చేస్తూ, సువార్త చేస్తున్నప్పుడు కూడా అపవిత్ర పనులు చేసే అవకాశాలు వస్తాయా? చేస్తామా? చేయొచ్చు. అందుకని అది హెచ్చరిక, మనకు ఆజ్ఞ, పరిశుద్ధంగా ఉండాల్సిందే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అది ఏ సమయంలోనైనా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, శ్రమలున్నా, సువార్త ప్రకటించేటప్పుడు మనల్ని ఎదిరించే వాళ్ళు ఉన్నా, అప్పుడు కూడా మనం పాపము చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాల్సిందే. అయ్యో చాలా శ్రమలు వచ్చాయి, నేను అలాగా చేసేసాను అని అంటే కుదరదు. వీళ్ళు శ్రమల్లో ఒకవేళ పొరపాటు చేస్తారేమో అని బహుశా ఈ వాక్యాన్ని రాయించాడేమో. శ్రమల్లో పొరపాటు చేయమా? చాలాసార్లు శ్రమల్లో అవసరమైతే కొంతమంది యేసుప్రభుని వదిలేస్తారు. వాళ్ళు నిజంగా మారుమనసు పొందిన వాళ్ళు కాదు, అలాగ వదిలేస్తే కొంతమంది ప్రార్థన మానేస్తారు, వాక్యం మానేస్తారు, తర్వాత అలిగి తర్వాత ఏమంటారు, సువార్త సేవ చేయటమే మానేస్తారు, తర్వాత ఏదో తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటారు, తర్వాత అబద్ధాలు ఆడతారు, అయ్యో నాకు కష్టం వచ్చింది కదా, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నాకు, అలా చెప్పకపోతే, అలా తీసుకోకపోతే ఆ విషయంలో డబ్బులు కష్టం, నేను అసలు ఎట్లా డబ్బులు ఇవ్వకపోతే కష్టం. అంటే మనం మినిస్ట్రీ చేస్తున్నాము, మనం చక్కగా దేవుని కోసం జీవిస్తున్నాము, మంచి సాక్ష్యం ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇస్తున్నాం, లేకపోతే డబ్బులు తీసుకుంటున్నాం లంచంగా. లంచం ఇవ్వటము ఎంత నేరమో, తీసుకోవడం కూడా అంతే నేరం, తీసుకోవడం కూడా ఎంత నేరమో, ఇవ్వటం కూడా అంతే నేరం. అయితే మనం శ్రమలలో మనం ఆనందించాలన్నప్పుడు నేను పర్ఫెక్ట్ గానే ఉన్నానని అనుకోకూడదు. ఎందుకనంటే ఆ టైంలో కూడా పరిశుద్ధత అప్లై అవ్వాలి. పరిశుద్ధత అనేది ఏ సమయంలోనైనా కాంప్రమైజ్ అయ్యే విషయం కాదు. అది శ్రమలు వచ్చినా ఆనందం వచ్చినా ఆ తర్వాత మనకు ఇబ్బందులున్నా లేకపోయినా, మనకు అవసరతలు తీరినా తీరకపోయినా పరిశుద్ధంగానే ఉండాలి. ఒక అబ్బాయి, ఒక సంఘటన జరిగింది, కలిసి వేసింది మా జీవితాన్ని, కానీ మేమే మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది. ఒక అబ్బాయి, వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ప్రభువుని అంగీకరించారు. ఈ అబ్బాయి అంటే ఏదో ఉద్యోగానికి అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు, చాలా తక్కువ జీతం వచ్చేది. ఆ తక్కువ జీతం వస్తుందని పిల్లోడికి పాలు డబ్బాలు తీసుకోవాలి, తర్వాత ఇంట్లో సరుకులు తీసుకోవాలి, ఇంట్లో ఏమి లేవు, జీతం చేస్తున్నాడు, తక్కువ జీతం 4-5 వేలు అంతే. దాంట్లో రెంట్ సగం పోతుంది, మిగతా వాటికి ఖర్చులు పోతే కనీసం పాలకు కూడా డబ్బులు ఉండట్లేదు. చాలా మంచి వ్యక్తి, చాలా చక్కగా పాటలు పాడతాడు, చాలా చక్కగా ఆత్మీయంగా ఉంటాడు, చాలా చక్కగా వాక్యంలో ఎదుగుతాడు, సేవలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళేశారు యేసుప్రభు నమ్ముకున్నందుకు. బయట రోడ్డు మీద పడుకున్నాడు, యేసుప్రభుని వదలని నేను. అలాంటి వ్యక్తి రోజు డబ్బులు లేవని ఆ పని చేస్తున్న దగ్గర ఆ బీరువాలో ఒక 7 వేలు అప్పుడప్పుడు కొన్ని డబ్బులు తీసేశాడంట. వేరే వాళ్ళు తీస్తున్నారని ఈయన కూడా చూసి, మొత్తానికి నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారేమో అనేసి డబ్బులు తీసేశాడంట. అప్పుడు ఈ విషయం మేము తెలిసినప్పుడు చాలా షాక్ అయ్యాము, అసలు ఎలా చేస్తాను అసలు అది. పిల్లలను చూసి నాకు చెలించిపోయానన్న, పర్వాలేదు చావనివ్వు, పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు, నా అన్నం తీసి పెడతాను, నా డబ్బులు ఇస్తాను, నేను అన్నం తినకుండా అనన్న. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అంటే కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలను బట్టి మనం పాపం చేసే అవకాశాలు వస్తాయి. అప్పుడు కూడా పాపం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ సన్నివేశం చూస్తే మనం కలిసి వేసేలాగా ఉంటది. అక్కడికి పాలకు డబ్బుల కోసం కలిసిపోయి నేను కదిలించబడి నేను తీశాను, లేకపోతే నేను తీయను అనే విషయం మనకు బాగా టచ్ అవుతుంది. కానీ అది కూడా పాపమే. వేరే వాళ్ళ దగ్గర అప్పడుకోవచ్చు, లేకపోతే దేవునికి మొరపెట్టాలి, దేవుని దగ్గర ఏడవాలి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని పరిశుద్ధత అనే నీతిని వదిలిపెట్టకూడదు. అవసరమైతే అలాగే చనిపోవచ్చు. చాలా మంది భక్తులు చనిపోయారు అట్లే. అందుకనే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండను అంటున్నాడు. ఈ భూమి మీద మనం చాలా సార్లు సెటిల్ అవ్వటానికి, ఈ భూమి మీదనే చాలా ఆనందంగా జీవించడానికి, అయ్యో నా ప్రాణం, అయ్యో సెంటిమెంట్, ప్రాణం, ధనం, సంపత్తి, నా ఇల్లు, నా ఫ్యామిలీ, వీటన్నిటి పట్ల మనం బాగా వ్యామోహం పెంచుకొని భయము ఆందోళన కలుగుతూ ఉంటాం. అందుకని ఆయన ఉపయోగించిన పదవి ఏంటంటే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. మన గుండె నిండా ఏముండాలంటే, ప్రభు నువ్వు వస్తున్నావు కదా రేపు, నువ్వు రోజు వస్తే నేను నీతో వచ్చేస్తాను, నాకు అప్పుడు ఇంకా ఈ పాపపు శరీరము, ఈ పాపపు లోకంతో అసలు నాకు సంబంధం లేదు. త్వరగా రా ప్రభా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నేను నీతోనే ఉంటాను. అంత గొప్ప రక్షణ ఇచ్చావు నాకు, ఎప్పుడు నీతోనే ఉంటాను ప్రభా. ఇంకా నాకు రెండో మరణం ఉండదు, నీకు వందనాలు అని హృదయం నిండా మనం దేవుని కోసం ఎదురు చూస్తూ పవిత్రంగా జీవించాలి. ఎందుకనంటే ఇంతకు ముందు జీవితంలో మనం దొంగతనము, వ్యభిచారము, మోసము, అబద్ధాలు, బూతులు తిట్టడము, అపవిత్ర పనులు, అహంకారం, గర్వం, అసూయ, ద్వేషం, రకరకాల పాపాలు చేసి ఉంటాం కదా మనం, రకరకాల పాపాలు చేసి ఉంటాం. అయితే అలా జీవించద్దు, అది అజ్ఞాన దశ. అది అజ్ఞాన దశలో మన ఇష్టం వచ్చినట్లు మనం బతికాము, మన ఆశలు, ఏమేమి కోరికలు బయటకు వచ్చాయో అలా ప్రవర్తించాం మనం, అలాగే ప్రవర్తించాం. ఇప్పుడు కుదరదు. ఎందుకనంటే మనల్ని పిలిచినోడు ఆయన పరిశుద్ధుడు, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, భయంకరుడైన దేవుడు, మహిమలో నివసించే దేవుడు, సింహాసనం మీద విరాజిల్లే దేవుడు ఆయన. అట్లాంటి ఆయన పిలిచాడు, మామూలు విషయం కాదు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరంట, వెళ్తే చచ్చిపోతారంట, అసలు ఎవరు చూడలేదు ఇంతవరకంట. అంత మహిమలో నివసించే దేవుడు పిలిస్తే మరి ఆయనలాగానే జీవించాలని ఆశపడాలి. కానీ అజ్ఞాన దశలో మనం ఇంతకుముందు మార మనసు పొందకముందు ఎలాంటి జీవితం, ప్రవర్తన, మన మాటలు, మన వ్యవహారం అంతా నడిచిందో అలాగే జీవించొద్దు అని హెచ్చరిస్తున్నాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి, ఆజ్ఞ ఇది. హెచ్చరిక, ఆజ్ఞ రెండు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలం భయముతో గడుపుడి. అంటే పరదేశులై ఉన్నారు, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అనంటే మనది ఈ దేశం కాదు, మనది ఈ రాజ్యం కాదు, ఈ లోకం కాదు మనది. మనం పరలోకానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అలాగే జీవించాలి. అంటే భూమి మీద, అంటే నేను మరలా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఎందుకు ఉదాహరణలు తీసుకొస్తున్నానంటే మనకు చక్కగా అర్థం కావడానికి. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోరు. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎవరైనా అక్కడే ఉండిపోతారా సంవత్సరాలు సంవత్సరాలు ఫ్యామిలీతో పాటు? ఉండరు. ఎందుకనంటే అది కేవలం ప్రయాణానికి వాహనాలు వచ్చి, వెహికల్స్ వచ్చి నించుంటాయి, అవి వెళ్ళటానికి అంతే, ఒక టెంపరీ ప్లేస్. అందరు అక్కడికి వచ్చి వెళ్ళిపోతారు. మనం భూమి మీద జీవించే జీవితం అట్లాంటిది. అంటే యాత్రికులం మనం, అంటే ఇక్కడికి వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతాం. అందుకని మనం పరదేశులం. నాది అసలు ఈ ఇల్లు కాదు, నా ఈ ఊరు కాదు, నా అసలు ఈ లోకం నాది కాదు, అసలు నేను పరలోకంలో ఉండేవాడిని అని మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం అంట భయంతో గడపాలంట. అయితే ఇంకొక మాట అన్నాడు, పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు, ఆయన తండ్రి మనకు. అలాంటి ఆయనకు మనం ప్రార్థన చేసేటప్పుడు మరి ఎట్లా బతకాలి ఈ భూమి మీద మనం? అసలు చాలా భయంతో ఉండాలి, ఏం పొరపాటు జరుగుతుందో అని జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నేను శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పాపం చేస్తానేమో అని జాగ్రత్త ఉండాలి. అందుకే భయపడండి మీరు. అవసరమైతే ప్రాణాలు అర్పించైనా పర్లేదు కాని పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకనే భయంతో గడపాలంటే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం మనకు తెలుసు కదండి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, వాళ్ళు ఇస్తే తీసుకు ఏమన్నా నీళ్ళు ఇస్తే టీ ఇస్తే తీసుకుంటాం, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే పాగా ఏమో చాలా సంవత్సరాలు, ఎందుకంటే అది మన ఇల్లు కాదు, మన ఊరు కాదు, అది మన జిల్లా కాదు. వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా సైలెంట్ గా ఉంటాం, అదే మన ఊర్లోకి వచ్చి హడావుడి చేసేస్తాం, ఎందుకంటే మన ఊరు కాదు. మన జీవితం ఇప్పుడు జీవిస్తున్నది ఈ లోకం, ఈ ఊరు, ఈ వాడ ఇవి మనవి కాదు, మనం సొంతం చేసేసుకున్నాం పర్వాలేదు, కానీ ఎట్లా బతకాలంటే ఇది నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ లోకం నాది కాదని భయంతో జీవిస్తే అప్పుడు మనం సంపూర్ణమైన నిరీక్షణతో జీవిస్తామంట. అందుకనే మన మనసంతా ఆయన మీద, ఆయన రాకడ మీద, ఆయన పరలోకం మీద, పరిశుద్ధమైన జీవితం మీద ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అంటే ఈ పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాలతో మీరు కొనబడలేదు. ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అంటే ఈ భాషా ప్రయోగం స్లేవ్స్ ని అంటే బానిసల్ని కొనేటప్పుడు వాళ్ళని విమోచించాలి అంటే వాళ్ళని విడిపించాలి అంటే ఈ వెండి బంగారాన్ని ఇచ్చి వాళ్ళు కొనుక్కోవటం, లేకపోతే వెల చెల్లించి వాళ్ళని విడిపించడం, వాళ్ళను స్వతంత్రులు చేయటం కానీ, లేకపోతే వాళ్ళని తీసుకురావటం కానీ, వాళ్ళని కొనుక్కోవటం కానీ ఉండేది. కాబట్టి అందుకని వెండి బంగారాలనే పదం ఉపయోగించారు అక్కడ. ఆయన ఏమంటున్నారంటే వెండి బంగారాలతో కొనుక్కోలేదు, ఒక బానిసను మామూలుగా కొనుక్కొని వదిలేసినట్టు. ఎందుకనంటే అది మన తల్లిదండ్రులు చేసేవాళ్ళు అట్లాంటి పనులు, ఎట్లా అంగట్లోకి వెళ్ళి బానిసలను కొనుక్కునేవాళ్ళు. అట్లాంటి వ్యర్థ ప్రవర్తన వాళ్ళకు ఉండేది, వాళ్ళ జీవితం అట్లాంటిదే. జనరల్ గా వాళ్ళ జీవితం లాగానే మన జీవితం అలా ఉండకూడదు. ఎందుకు అని అంటే మనము ఈ ఆచార వ్యవహారాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, ఇవన్నీ ఈ అజ్ఞాన దశలో ఉన్న ఆశలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే చాలా సార్లు మన ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్, బ్యాక్గ్రౌండ్, మన తల్లిదండ్రులు లేకపోతే వేరే వాళ్ళ నుంచి మనం నేర్చుకునే ఇంట్లో కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి. ఇవి ఇలా చేయి, అలా చేయకూడదు, ఇట్లానే ఉండాలి, ఏమంటారు ఇటు మూతి పెట్టతో అటు సైడ్ పెట్టాలి, తలకాయ ఇటు పెట్టదు ఇటు పెట్టాలి, లేకపోతే ఇదో వాస్తు, రకరకాల విషయాలన్నీ చూస్తారు. ఇది మా తాత చెప్పాడు, మా నాన్నగారు చెప్పారు, ఎందుకు అని అంటే దానికి ఆన్సర్ ఉండదు, దాన్ని మరలా వాళ్ళు చెప్పలేరు జవాబు, అంతే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం. అట్లా పితృ పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. సరే ఈ మన తాత ముత్తాతలు మనకేమేమి ఆచారపూర్వకమైనటువంటి వ్యవహారాలు అన్నీ నేర్పించారో అవి ఏవైనా సరే, కల్చరల్ అయినా ఏదైనా సరే, దేవునికి వ్యతిరేకమని అనవసరమని అవన్నీ విడిచిపెట్టి ఒక కొత్త జీవితం అయ్యేలాగా వెండి బంగారాలతో కొనుక్కోలేదంట దేవుడు. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత, అది నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, దాంతో మనల్ని విమోచించాడు. అంటే ఈ అజ్ఞాన దశలో ఇష్టం వచ్చినట్లు ఎలాగ జీవించాము, మన పితరులు మన తాత ముత్తాతలు వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలాంటి వ్యవహారాలు చేశారు, ఎలాంటి కట్టుబాట్లు సంస్కృతిలో ఇట్లే ఉండాలి, ఇలాగే మనం పిల్లి అడ్డం వస్తే వెళ్ళకూడదు, రకరకాల విషయాలన్నీ నేర్చుకున్నాం, అవన్నీ ఇంపోర్ట్ అయినాయి మనలోకి. అలాంటి అనవసరమైనటువంటి విషయాల నుంచి బయటికి తీసుకొచ్చి కొత్తగా వెండి బంగారాలతో మార్చలేదు. అవి ఒక మెటీరియల్స్, అవి నిష్కలంకము నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కొనుక్కున్నాడు. ఇంటెన్సిటీ చెప్తున్నాడు, వెండి బంగారాలు కాదు. అది మనం ఇల్లు కొనుక్కోవాలంటే, ఏదైనా ఎక్కడైనా స్థలం కొనుక్కోవాలంటే, ఏదైనా వెహికల్ కొనుక్కోవాలంటే, బట్టలు కొనుక్కోవాలంటే, ఏది కొనుక్కోవాలన్నా వీళ్ళ డబ్బులు వెండి బంగారం ఇస్తాం అంతేనా, అట్లాంటిది కాదంట. అసలు మనం కొనుక్కోవడానికి డబ్బులు కాదు ఇచ్చింది దేవుడు, మనల్ని కొనడానికి ఆయన సొంత రక్తాన్ని, అది నిష్కలంకము నిర్దోషమైనటువంటి రక్తాన్ని చిందించి మనల్ని కొన్నాడు. కాబట్టి ఆ కొన్న విధానం గుర్తు చేసుకోండి అంటున్నాడు. ఆ కొన్న విధానం మామూలు విషయం కాదు, ఏదో వెండి బంగారాలు మీ డబ్బులతో కొనుక్కునేది కాదు, అది సంపాదించుకునేది కాదు. అది అది ఒకవేళ డబ్బులతో కొనుక్కుని డబ్బులు ఈ రోజు ఉంటే రేపు పోతాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం అది, అమూల్యమైన రక్తం అది, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆయనే విమోచించాడు. ఆయన జగత్తు పునాదు వేయబడక మునిపే నిర్ణయింపబడెను, కాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఇవన్నిటికీ దేవుడు ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నంట. అది మొదటి అధ్యాయంలో కూడా మొదటి వచనాల్లో కూడా చెప్పాడు. తండ్రి ప్లాన్ వేశాడంట, కుమారుడు ఎగ్జిక్యూట్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ఏం ప్లాన్ వేశాడంట, భూమి పునాది వేయబడకపోయి యేసుక్రీస్తు నేను వీళ్ళు సృష్టినంతా చేస్తాను, చేసినప్పుడు వాళ్ళలో మనుషులను చేస్తాను, వాళ్ళు నాకు ఎదురు తిరుగుతారు, వాళ్ళు పాపం సంతానం అంతా పెరిగిపోతుంది, తర్వాత నా సమయానికి నేను యేసుక్రీస్తు నా కుమారుడైన యేసుక్రీస్తు వారిని నేను పంపిస్తాను, బలియాగం చేసి మూడో దినాన తిరిగి లేపుతాను నా సామర్థ్యం నా శక్తి చేత, దీని ద్వారా వాళ్ళకు రక్షణ కలుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉంటారో నా కుమారుడి మీద, వాళ్ళందరినీ నేను రక్షిస్తానని ముందే ప్లాన్ వేసుకున్నానంట. అదే రకంగా కడవరి కాలమందు, అంటే ఈ కాలమందు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు, ప్రత్యక్షపరచబడ్డది కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం ఎక్కడిది? దేవుని మీద. మన నిరీక్షణ ఎక్కడిది? దేవుని మీద ఉంది మనది. దేవుని యందు మన విశ్వాసము నిరీక్షణ, దేవుని యందు మనకి ఎంత పెద్ద భరోసా ఉందంటే, నమ్మకం ఉందంటే, విశ్వాసం ఉందంటే, అదేంటంటే దేవుని యందే. ఏదైనా హోప్, రేపు మేము వెళ్తాము, ఇక్కడ భూమిని వదిలేసి మేము దేవుని దగ్గర ఉంటాము అనే నిరీక్షణ ఉన్నది. విశ్వాసము నిరీక్షణ అనేది రైలుకు రెండు పట్టాలు లాంటి సమాంతరంగా వెళ్తుంటాయి. విశ్వాసం ఉంటే నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ ఉన్న వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. అయితే మనకు దేవుని అందే ఉన్నాయి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. మనం ఎలా పుట్టా మరలా చెప్తున్నాడు. ఒకటి రక్తంతో కొనుక్కున్నాడని చెప్పాడు, ఇది ముందే ప్లాన్ చేశాడని చెప్పాడు. మూడో విషయం ఏం చెప్తున్నాడంటే క్షయ బీజం నుండి కాదు, అంటే క్షయ బీజం, బీజం అంటే విత్తనము, క్షయమైపోయేదంటే పాడైపోయేది, పాడైపోయే విత్తనం నుంచి దేవుడు మనల్ని పుట్టింపలేదు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. అంటే మనం ఎట్లా రక్షించబడ్డాము అనంటే ఆయన వాక్యం విని, ఈ వాక్యం ఏంటంటే సజీవమైన వాక్యం అంట, జీవం కలిగిన వాక్యం. అందుకనే దేవుని వాక్యం వింటున్నప్పుడల్లా మనకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే స్పృహ ఉంటుంది. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాడంట, అప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన మన హృదయాన్ని తెరిచాడంట, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనం విశ్వాసం ఉంచాం. అక్షయ బీజం అనంటే దేవుని వాక్యము లేదా యేసుక్రీస్తు ప్రభు వారు అని అర్థాలు వస్తాయి. ఆయన మీద విశ్వాసం ఉంచాం, ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచాం, అట్లా మనం రక్షించబడ్డ వాళ్ళం. కాబట్టి మనం సత్యానికి విధేయులమయ్యాం, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాం, ఆయన మీద విశ్వాసం ఉంచటమే ఆయనకి విధేయులవటం. మన మనస్సులను ఆయన పవిత్రపరిచాడు. మనం ఏం చేయాలి మరి అనంటే ఒకరినొకరు బాగా ప్రేమించుకోండి అన్నాడు. సహోదర ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమతోనే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలంట. ఎందుకు, ఎట్లా ప్రేమించుకోవాలి సార్ అనంటే లాస్ట్ గా ఏమంటున్నాడంటే ఎట్లా ప్రేమించుకోవాలండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవుని ప్రేమ చేత ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకోవాలి. ఇది రెండవ ఆజ్ఞ. వాస్తవానికి ఆజ్ఞలన్నింటిలో మొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమించాలి, రెండవ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి, అంటే నీ సహోదరుడు, మీలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది ఆజ్ఞ. కాబట్టి మన జీవితాల్లో మనం మన సంఘంలో, సమాజంలో, మన కుటుంబంలో మనం ప్రభు ప్రేమతో నిష్కపటంగా ప్రేమిస్తున్నామా, మిక్కుటంగా ప్రేమిస్తున్నామా, పవిత్రపరచబడ్డాం, కొనబడ్డాం కాబట్టి ప్రేమిస్తున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తా, అన్నీ వెళ్ళిపోతాయంట, గడ్డి భూమి అన్నీ పాడైపోతాయి, అందమంతా వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుందంట, నాశనమైపోతాయి. కానీ దేవుని వాక్యం ఎక్కడ కూడా ఉంటుంది, పరలోకంలో కూడా ఆయన మాటలు ఉంటాయి. కాబట్టి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనము అలర్ట్గా ఉండాలి, నడుము కట్టుకొని మన మనస్సుని, మన తలంపుల్ని కాపాడుకోవాలి, ఆయన కోసం సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుండాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనం ఆయన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన భయంతో ఈ భూమి మీద బతకాలి. వెండి బంగారంతో ఇంకా దేనితోనూ కొనలేదు, ఆయన రక్తం చేత విమోచించాడు, మృతుల్లో నుంచి లేపి భూమి పునాది వేయబడకముందు ప్లాన్ వేసుకున్నాడు. అక్షయ బీజం నుంచి పుట్టిన అది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎప్పుడూ నేస్తుంది. కాబట్టి మనం ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మనం పరిశీలించుకుందాం.